आती हैं बाजार। बाजार जाने के संगठन की रेलवे मार्ग द्वारा में और विचारण मार्ग रेलवे शरणागत मार्ग అంటే ఇది ఒకే మార్గంలో ప్రయాణం చేయాలని లేదు, అన్ని మార్గాలు సమన్వయం చేసుకుని పొందవలసిన వస్తువులు పొందాలి. అంటే అన్ని వేదం యొక్క సారం, భగవద్గీత యొక్క సారం, మనం అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వెళ్ళమని, చీకట్లో నుంచి వెలుతురులోకి వెళ్ళమని, తర్వాత మనం మరణిస్తాం, మన శరీరం ఏదో రోజులు మరణిస్తుంది, ఆ శరీరానికి మరణం రాకముందే అమృత స్థితిని పొందాలి, అమృతానుభవం పొందాలి. శరీరానికి మరణం రాకముందే మరణాలని వస్తువు ఇటు లోపల ఉంది, అదే అమృతానుభవం. అమృత దాని మృత్యువు లేదు, దాన్ని అమృతత్వం అంటారు. మృత్యువు లేదు, శరీరం మరణిస్తే మృత్యువు లేదు, మిమ్మల్ని మృత్యువు లేని వస్తువు అంటుంది. అదే దానిలో ఉపనిషత్తులు సత్యం జ్ఞానం అనంతం అని చెప్తాడు ఆ వస్తువు గురించి. ఉపనిషత్తు శంకరాచార్యుల వారికి తైత్తిరీయ ఉపనిషత్తు బాగా ఇష్టం. బ్రహ్మం యొక్క గుణం చెప్పాడు అక్కడ తైత్తిరీయ ఉపనిషత్తులు. బ్రహ్మం అంటే ఎలా ఉంటుంది? జ్ఞానం, సత్యం, అనంతం, ఆనందం. ఆనందం అంటే ఏదో కారణాల వల్ల వచ్చే ఆనందాలు కాదు, అది లౌకిక ఆనందాలు కాదు. ఏదో కారణాల వల్ల వచ్చే ఆనందం కాదు, అది అలౌకిక ఆనందం. అంటే బ్రహ్మముని గురించి వర్ణిస్తూ బ్రహ్మం ఎలా ఉంటుందని చెబుతూ తైత్తిరీయ ఉపనిషత్తులు సత్యం, జ్ఞానం, అనంతం, ఆనందం. అంతంలో ఆనందం లేదు, అనంతంలో ఆనందం. అందుచేత మనం అమృత స్థితిని పొందాలి. మన జీవిత గమ్యం అది అంటే శరీరం మరణిస్తుంది, ఏదో రోజున మరణిస్తుంది. మన శరీరం మరణిస్తుందని అందరికీ తెలుసు. ఆశ్చర్యం ఏంటంటే లోకంలో విషయం, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మీ శరీరం మరణిస్తుంది, నా శరీరం మరణిస్తుంది, మహర్షుల శరీరాలు మరణించని, అవతార పురుషుల శరీరాలు కూడా మరణించి లోపల ఉన్న బంగారం చూడడం మనకి తాదాక్ష్యం లేదు, లోపలున్న అమృత వస్తువుతో తాదాక్ష్యం లేదు, ఏదో రోజును చనిపోయే వస్తువుతో తాదాక్ష్యం లేదు, ఎండవంతు కూడా మరణం లేని వస్తువుతో తాదాక్ష్యం మనకు లేదు. ఇది మనకి దురదృష్టకర. ఎవరైనా శరీరం శవం అవుతుంది, అందరి శరీరాలు శవాలు అవుతాయి, చచ్చిపోయి తీరుతుంది, ప్రతి శరీరం కూడా చచ్చిపోయి తీరుతుంది. ఆ చచ్చిపోయే శరీరం మీద ఉన్న మనకేం ఇష్టం? ఆ చచ్చిపోయే శరీరం మీద మనకున్న తాదాక్ష్యం, ఆ చచ్చిపోయే శరీరం కోసం మనం పడే పోకలాట, సాగులేని సద్వస్తువుతోటి కనీసం కొన్ని క్షణాలు కూడా, కొన్ని గంటలు కూడా తాదాక్ష్యం పొందలేకపోతాం. దానికి కారణం మనకు పూర్వపుణ్యం లేకపోవటం, గురువు యొక్క దయ లేకపోవటం, గురువు యొక్క అనుగ్రహం లేకపోవటం, ఆ ఈశ్వరుడు పాదాలైన భక్తి లేకపోవటం వల్ల నశించే శరీరం ఇప్పుడు కూడా మరణించే ఉండే శరీరం. ఈ మరణించే శరీరంతో తాదార్థ్యం, మరణం లేని వస్తువుతో తాదార్థ్యం పొందలేకపోతున్నాం. అలా తాదార్థ్యం పొందటానికే ఈ జ్ఞాన యజ్ఞాల యొక్క ప్రయోజనం. తర్వాత మనం ఇక్కడ ఆగిపోతున్నాం. మన దగ్గర చిల్లర దుకాణంతో ఉంది, ఇక్కడ ఆగిపోతున్నాం. ఏదో ఈ పూజ చేసుకోండి పరిచయం వస్తుంది, ఏదో ఈ జపం చేసుకోండి పరిచయం వస్తుంది, లేకపోతే ఈ వ్రతం చేసుకోండి మీకు ఇది వస్తుంది, లేకపోతే మీరు ఇక్కడ ఈ పుణ్యం యజ్ఞం చేస్తే మీరు చనిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళతారు, ఇటువంటి ఏవో చెప్తూ ఉంటారు. వేదాల్లో చెప్తారు, పుస్తకాల్లో కూడా చెప్తూ ఉంటారు. ఇలా అవన్నీ చేస్తే అవన్నీ వస్తాయి, అవన్నీ కేవలం తాత్కాలికాలు. ముందు వాటి మీద మనకు ఏమైనా బుద్ధి ఉంటే మన బుద్ధిని అందులో తప్పించాలి. అర్జున, గుణాలు నిన్ను పీడిస్తున్నాయి, లోపల చైతన్యం నిన్ను పీడించడం లేదు, గుణాలు పీడిస్తున్నాయి. ఆ గుణాల నుంచి ఎప్పుడు బయటకు వస్తావు? గుణరహితుడు అవ్వాలి కదా అర్జున. చెడపాలి భగవంతుడు ఏం చెప్పాడంటే, నా వాడంటే మూడు గుణాల రూపంలో ఉందన్నాడు. తమోగుణం, రజోగుణం, సత్వగుణం. ఈ మాయంతా ఈ మూడు గుణాల్లోనే ఉంది. ఈ మూడు గుణాలలోంచి విడుదల పొందకపోతే అమృతానుభవం అంటే మృత్యువుని దాటి అమృతత్వం పొందలేవు. ఆ మూడు గుణాల్లోంచి ఎప్పుడు వస్తాను బయటికి? సరే, వేదాల్లో అనేక పనులున్నా, ఈ పని చేసుకొని ఈ ఫలితం వస్తుంది, ఈ పని చేసుకొని ఈ ఫలితం వస్తుంది, ఇలా చేస్తే మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు, ఇలా చేస్తే ఇంకో లోకానికి వెళ్ళిపోతారు, ఇలా ఏదో చెప్తారు. లేకపోతే ఇలా చేసుకుంటే మీకు ఉత్తమ జన్మ వస్తుంది, ఇలా చెప్తారు, ఇలా ఎన్నో చెప్తారు. అన్ని తాత్కాలిక విషయాలు. ముందు వాటిల్లోంచి, అటువంటి విషయాల్లో నుంచి, చిల్లర విషయాల నుంచి మీ బుద్ధిని విడుదల చేసి దాన్ని పొందటానికి ప్రయత్నించే ఈ బ్రహ్మమును పొందటానికి ప్రయత్నించే అర్జున చిల్లర గొడవల్లోకి వెళ్లకు, నీ టైం కాలం పాడు చేసుకోవద్దని భగవంతుడు చెప్తాడు. ఎవరి మీద మనం అసూయ పెట్టుకోకూడదు. అసూయ పెట్టుకుంటే మనకు ఆరోగ్యం రాదు, అనారోగ్యం వస్తుంది, దరిద్రం వస్తుంది. ఎవరి మీద అసూయ పెట్టుకోకూడదు. ఆ జుగుప్స పనికి రాదు. భగవంతుడు అందరిలోనే అంతర్యామిగా ఉన్నాడు. మనకు జుగుప్స ఎవరి మీద అసూయ కానీ ఈర్ష్య కానీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, పని లేదు. ఇక్కడున్న అమృతం ఆరు వారాలు చేయడం చిత్తశుద్ధం కాదు. చిత్తశుద్ధి లేకుండా ఏ పని చేసినా ఆధ్యాత్మికంగా పురోగతిలోకి రాలేము మనం. చిత్తశుద్ధి ప్రధానం. ఆ చిత్తశుద్ధి మనం మాట్లాడే మాట, మనం చేసే పని మనకు చిత్తశుద్ధి తెచ్చి పెట్టబడు. చిత్తశుద్ధిని తెచ్చి పెట్టాలి. చిత్తంలో ఉంటుంది మన చిత్తానికి ఏకాగ్రత తెచ్చిపెట్టాలి, చిత్తానికి పవిత్రత తెచ్చిపెట్టాలి. జ్ఞానయోగం అంటే ఏం కాదు, ఏది సత్యం ఏది అసత్యం, ఏది నిత్యం ఏది అనిత్యం, మనం ఎలా ప్రవర్తిస్తే మరణించాక వెలుగులోకి వెళ్తాం, ఎలా ప్రవర్తిస్తే మరణానంతరం చీకట్లోకి వెళ్ళిపోతాం, ఎలా ప్రవర్తించాలి, ఆ జీవిత విధానంలో ప్రవర్తన ఎలాగుండాలి, ప్రేమగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఆ దాని తాలూకు వివేకాన్ని పెంచుకోవటమే జ్ఞాన యోగం. మన బిహేవియర్ ప్యాటర్ను శాంతిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, కానీ అశాంతిగా ఉండకూడదు. మన జీవిత విధానం అశాంతిగా ఉండకూడదు, శాంతిగానే ఉండాలి. ఎవరిలో వారు అలా ఉన్నారని మనం ఎవరిని మనం అనుసరించక్కర్లేదు. భగవంతుడు చెప్పిన మాటని ప్రమాణంగా తీసుకోవాలి. భగవంతుడు చెప్పిన మాటని ఎవడైతే ప్రమాణంగా తీసుకుని జీవిస్తాడో వాడు జీవన్ముక్తుడు అవుతాడు, వాడు గుణరహితుడు అవుతాడు, త్రిగుణాతీతుడు అవుతాడు. భగవంతుడికి మనం ఎంత గౌరవిస్తున్నామో భగవంతుడు చెప్పిన వాక్యానికి కూడా ఎంత గౌరవిస్తా అంటే జీవితానికి మరణానికి మధ్యన భేదం లేని స్థితికి ఎదుగు వచ్చేస్తాం. వచ్చి జన్మలో కాదు, ఈ జన్మలోనే, ఇప్పుడే ఇక్కడే. ఆ ఈశ్వరుని దయ లేనప్పుడే మన బుద్ధికి వంకరలు వస్తాయి. ఈశ్వరుని దయ ఉంటే మన బుద్ధిలోని వంకరలు అన్నీ పోతాయి. భక్తి అంటే ఏమీ లేదు. భక్తి అంటే నిరంతరం స్మరణ, ఈశ్వరుని యొక్క స్మరణ. ఈ జగత్తును ఎవరైతే నియమిస్తున్నాడో, ఈ జీవకోటిని ఎవరైతే నియమిస్తున్నారో, అంతర్యామిగా ఉన్నాడు. అంతటా ఉన్నాడు, అంతర్యామిగా కూడా ఉన్నాడు. వాడి పట్ల మనం గౌరవం కలిగి ఉండటం, వాడు పాదాలను ఆశ్రయించడం భక్తి యోగం. భక్తుడికి రాయి శివుడి కింద కనిపిస్తుంది. భక్తి లేని వాడికి శివుడు రాయి కింద కనిపిస్తాడు. అది చూచే దృక్పథాన్ని బట్టి ఉంటుంది. రాయి రాయి అనుకుంటాడు రాయి, దేవుడు దేవుడు అనుకుంటాడు దేవుడు. భగవంతుడు చెప్పిన వాక్యాన్ని మనం అది హృదయపూర్వకంగా స్వీకరించాలి. వాక్యాన్ని ఇష్టాలు తగ్గించుకుంటూ ఉంచదంటే ఇష్టాల వల్ల మన మనస్సు బాహ్య ముఖానికి వచ్చేస్తుంది. నేను ఎవరో కార్డు రాశాను నాకు హైదరాబాద్ నుంచి, నేను ఏదో చందా పంపాను ఒకరికి. మీరు మాకు చందా పంపకం కాదు, మీరు పంపిన చందా అందిందని, అది కాదు మీ దగ్గర నుంచి కోరేది, నేను చందాలు కోరటం లేదు మీ దగ్గర నుంచి. మీ దగ్గర నుంచి కోరేది మనసు యొక్క అంతర్ముఖత్వం, ఆత్మజ్ఞానం, అది మీ దగ్గర నుంచి కోరుకున్నాడు. ఒక ఏదో చందా పంపేశామని మీ పని పూర్తయిపోయిందో అనుకుంటున్నారేమో, అవన్నీ రెండో పక్షం. మీ దగ్గర నుంచి అవి అటువంటి మేమేం కోరుకోవటం లేదు. మీ దగ్గర నుంచి మేము చందాలు కోరుకోవటం, కానీ మీరు పంపారు కాబట్టి స్వీకరిస్తున్నాం. కానీ మీ దగ్గర నుంచి మేము చందాలు కోరుకోవటం లేదు. మనస్సు అంతర్ముఖత్వం, మనసు అంతఃకరణ శుద్ధి, మనసు యొక్క అంతర్ముఖత్వమే కాకుండా ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం తాలూకు సుఖం మాకు అనుభవించి వైద్యం మీరు చేయాలి. అదే మీ దగ్గర నుంచి మేము కోరుకునేది చందాలు కాదు. మీరు పంపారు కాబట్టి స్వీకరిస్తున్నాం, కానీ మేము కోరుకునేది వేరే ఉంది అని ఒక కవర్ రాశారు. తర్వాత కర్మయోగం. కర్మయోగం అంటే మనం ఎంతసేపు ఈ పని చేస్తే ఏ ఫలితం వస్తుంది, ప్రతి చిన్న విషయానికి ఆలోచిస్తాం, అది పొరపాటు. వచ్చిందేదో వస్తుంది, రానిదేదో రాదు. ఇది కర్మయోగం అంటే కర్మని యోగంగా చెయ్యి. ఎలా చెయ్యి కర్మని? కర్మని యోగంగా చెయ్యి. కర్మని యోగంగా చేస్తూ నువ్వు చేసే కర్మ ఎలా ఉండాలంటే నీకు లోచూపు కలగజేయాలి, నీ బుద్ధి శుద్ధి అవ్వాలి. నీ బుద్ధిలో ఏమైనా దోషాలు ఉంటే కార్యం ఇది అవ్వాలి. కర్మయోగం అలా ఉండాలి అర్జున అంటాడు భగవంతుడి గీత. ఇక్కడున్నది సత్యం. ప్రతి గడప దాటినట్టు మన శరీరానికి మరణం రాకముందే మనం గడప ఎంత దాటతాము, మరణం లేని స్థితిలో నుంచి మన శరీరానికి మరణం రాకముందే అమృతానుభవం పొందితే
అంతటా మనం ఉంటాం. ఇదంతా నా మాయ అన్నాడు కృష్ణుడు. కృష్ణుడు గీతలో చెప్తాడు ఇదంతా నా మాయ అన్నాడు. ఇదంతా ఆయన మాయ అంటే ఆయన ఆయన మాటలు. ఇదంతా నా మాయ అన్నాడు. ఇదంతా నా మాయ. ఇందులోంచి ఎవరు బయటకు వస్తాడంటే కేవలం నా పాదాలని ఆశ్రయించిన వాడు, నా యందు గౌరవం ఉన్నవాడు, సజీవమైన విశ్వాసం ఉన్నవాడు, నా వాక్యం అందు నమ్మకం ఉన్నవాడు, ఆ మామూలుగా అది ఆ విముక్షత్వం ఉన్నవాడు, విముక్షత్వం ఉన్నవాడు, శ్రద్ధ కలవాడు. తర్వాత జంతువుకు ఆలోచించే శక్తి లేదు, మనిషికి ఆలోచించే శక్తి ఉంది. నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ కర్మలు, నీ చేసే ప్రతి పని, నీ చేసే ప్రతి మాట నన్ను పొందటానికే ఉపయోగించుకుంటుంటే నా మాయ నీ జయిస్తావు అర్జున అన్నాడు. నీకు వచ్చే తలంపు వల్ల, నీకు వచ్చే తలంపు, నువ్వు చేతితోడు చేసే పని, నువ్వు వచ్చే ఆలోచన, నువ్వు కూర్చున్నా, నుంచున్నా, మాట్లాడుతున్నా, ఏ పని చేసినా నన్ను పొందాలనే లక్ష్యంతో నేను గొప్ప లోకాలకు వెళ్ళిపోదాం, నేను గొప్ప లోకాలకు వెళ్ళిపోదాం అని అలా కాకుండా నన్ను పొందాలని నేను నన్ను గమ్యంగా పెట్టుకుని నన్ను సాధనంగా పెట్టుకుని ఉంటే నా మాయలోంచి నేను బయటకు వస్తావు అర్జున అన్నాడు. మీరందరూ భగవస్వరూపులే. మీరు అందరిలోనే అంతర్యాముగాను ఈశ్వరుని చూస్తంటే మీలో ఏదైతే అంతర్యాముగా ఉందో అది నాలో ఉంది కాబట్టి మీలోకి మిమ్మల్ని కూడా నాలో చూసుకుంటుంటే మాయలోంచి బయటపడదు. అది యోగం అంటే మంచిదే, కర్మయోగం మంచిదే, అదే భక్తి యోగం మంచిదే, ధ్యాన యోగం కొంచెం మంచిదే. కొంతమంది గంటల తరబడి ధ్యానం చేస్తారు, కానీ మన కాలాన్ని పాడు చేసుకోకూడదు. ఏదైనా ఒక పని చేశామంటే ఆ పని మనకు ఉపయోగపడాలి, భగవద్గీత పొందటానికి కూడా సహకరించాలి. కొంతమంది గంటల తరబడి మానవ జాతికి ఎంతో కొంత ఉపయోగపడుతూ ఉంటారు. తమోగుణాన్ని తగ్గించుకుని, రజోగుణాన్ని తగ్గించుకుని, సత్వగుణం పెంచుకుంటే అది శుద్ధ సత్వగుణం అనేది మనలో ఉంటుంది. శుద్ధ సత్వాన్ని తెలుసుకోవడానికి దారి చూపిస్తుంది. ఈ అభ్యాసం చేయొచ్చు, భగవంతుని పూజించవచ్చు, జపించవచ్చు, కానీ మన గమ్యానికి అద్వైతానుభవం, అద్వైత సుఖం. మీరు ఇక్కడ నుంచి నర్సాపురం నుంచి మీరు జున్నూరు వస్తున్నారనుకోండి అనుకోండి, పాలకులు ఇచ్చి ఆగిపోయాలి జున్నూరు అని అనుకోకూడదు. అలాగే అంటే అలౌకికంగా దేనితో బాహ్య కారణాల వాళ్ళతో నిమిత్తం లేకుండా, శరీరంతో కూడా నిమిత్తం లేకుండా, మనస్సుతో నిమిత్తం లేకుండా, ఇంద్రియాలతో నిమిత్తం లేకుండా, లోకంతో నిమిత్తం లేకుండా, స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన ఆనందం, అద్వైతానుభవం రెండు లేదు, ఉన్నది ఒకటే. దాని తాలూకు అనుభవం పొందటమే గమ్యం, కానీ అక్కడికి వెళ్ళి మధ్యలో ఎక్కడ ఆగిపోతే, మధ్యలో అదే ఇదని ఆగిపోతే అక్కడ చెడు ప్రయాణం ఆగిపోతుంది. అలా పొరపాటు పడకూడదు, అలా అజాగ్రత్తగా ఉంటే ప్రమాదంలో పడతాం. ఏదో ఈ నేను ఉంది ఇక్కడ, ఏదో ఒక నేను ఉంది కదా, ఏదో ఒక నేను ఉంది కదా. చిత్తశుద్ధి లేకుండా, ఈశ్వరుడి పాదాలైంది భక్తి లేకుండా ఈ మాయ నేనులోంచి, దొంగ నేనులోంచి విడుదల పొందలేదు. ప్రాణాయామం చేయొచ్చు, ప్రాణాయామం వల్ల కూడా కొంతగా మనస్సుకు నిగ్రహం వస్తుంది. ప్రాణాయామం వల్ల మనస్సుకు నిగ్రహం వస్తుంది, ఇంద్రియాలకు కూడా నిగ్రహం వస్తుంది ప్రాణాయామం వల్ల. అదివరకు మంచిది మనస్సు ఉడికి అణిగింటే సరిపోదు, అది నశించాలి. అంటే పెద్ద ఒక మహావృక్షం బీజ రూపంలో ఉంటుంది, మొట్టమొదటి చిన్న బీజం రావి చుట్టూ ఉండదు, దాని బీజం ఎంత చూడండి. ఆ బీజం అలా పెరిగి పెరిగి పెద్ద వృక్షం అయింది. అలాగే ఈ నేను అనేక తరం పొంది కదా ఇక్కడ, ఇది మొత్తం సృష్టికంటారు కూడా ఇదే బీజం, అదే జీవుడు నేను అనే తరం పొంది, అదే అదే బీజం. ఆ బీజం, ఆ బీజాన్ని కనుక మనం మార్చేయగలిగితే, ఈ నేను అనే తలంపును మనం మార్చేది, మనం మార్చేసిన ఎప్పుడు భూమిలో పాతి పెట్టిన ఎలా మొలకెచ్చదు. అలాగే శరీరంలో ఉండగానే శరీరంతో తాదాత్మ్యం పొందే ఈ తలంపు, నేననే తలంపుని బీజాన్ని మార్చేయగలిగితే వాడికి పునర్జన్మలు లేవు, ఇంకా వాడికి ఆ మొలకెత్త జన్మలు రానే రావు. అసలు వాడు లోకంలో ఏదో ఉందనుకుంటున్నావు, లోకంలో ఉన్నది దుఃఖం, లోకంలో ఉన్నది అశాంతి, లోకంలో ఉన్నది అనిత్యం. నీ శరీరం నీకు కనిపిస్తుంది, ఇంకో 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు చూస్తే, ఇంకో 100 సంవత్సరాలు ఉన్నాడు చూస్తే, ఇవిడు ఇక్కడ కూర్చున్న శరీరాల్లో ఒక్క శరీరం కనపడదు. శరీరం వస్తుంది పెరుగుతుంది, ముసలి అవుతుంది, మరణిస్తుంది, శరీరం వస్తుంది. అలా కాదు, నువ్వు చేయవలసింది, నీకు శరీరం వచ్చిందంటే ఆ శరీరాన్ని, నీకున్న మనస్సుని సద్వినియోగం చేసుకుని లోపల ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి సత్యాన్ని, అది చెప్పాడు కదా, బ్రహ్మము అదే సత్యము జ్ఞానము అనంతము ఆనందము. నీ శరీరాన్ని మనస్సుని నీకు భగవంతుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని అన్నీ సద్వినియోగం చేసుకుని గడపకి అంత చేరిగ్గా దాడతావు, మృత్యుని అంత చేరిగ్గా దాటి అమృతత్వాన్ని పొందు అర్జున. నువ్వు పొందవలసింది బ్రహ్మం అని. ఈ లోకం నీకు ఉరికే లోకం నీకు కని లోకం లేదు కనిపిస్తాను అంటాడు గీత అంటాడు కృష్ణుడు. లోకము ఉన్నది ఒకటే బ్రహ్మము ఉన్నది, ఆ బ్రహ్మము ఒకటే ఉన్నది. మరి లోకం లోకం లేదు, లోకం నీకు కనిపిస్తాను. అంటే రామానుజుల మతస్థులు ఏమంటారంటే లోకం కూడా సత్యమే, ఇది కూడా సత్యమే, భగవంతుడు ఎంత సత్యము లోకం కూడా సత్యమే. రామానుజుల మతస్థులు అంటే ఓ రమణ భక్తులు నా పక్కన కూర్చుని రమణ భక్తులు ఏమనుకున్నాడంటే ఏమంటున్నాడంటే స్వప్నాన్ని కూడా మీరు సత్యం అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. భగవాన్ అద్వైతం గురించి మాట్లాడేటప్పుడు కలుషితం చేయలేదు, దాన్ని శరీరం పుట్టి ఆత్మ పుట్టలేదు, ఏది పుట్టలేదు అది నువ్వై ఉన్నావు. శరీరం పుట్టింది పుట్టింది నువ్వు కాదు, పుట్టిన ఆత్మ నువ్వు. నువ్వు కానప్పుడు దీంతో నువ్వు చూచేది, దీంతో నువ్వు చూసి వినేది ఏమీ లేదు, దీంతో చూచేది లేదు వినేది లేదు. లోపలికి పంపింది మనస్సును లోపలికి తోడుకెళ్ళు, లోపలికి బాహ్య ఆకర్షణ నుంచి మళ్ళించి నువ్వు లోపలికి తోడుకెళ్ళి దానికి అంతర్దృష్టిగా కలగజేయి. లోచూపు కలగజేయి, లోచూపు కలగజేస్తే లోపల ఉండి అంతర్యాముగా ఉన్నాడు. ఇన్స్టిట్యూట్ ఎలా ఉన్నాడు, అంతర్యాముగా ఉన్నాడు. అక్కడ రూపరహితుడిగా ఉన్నాడు, నామరహితుడిగా ఉన్నాడు. నీ కళ్ళ కనిపించడం లేదు అనుకోక వేడలు అనుకోక, వాడు ఇంద్రియాలకు అతీతుడు, మనస్సుకు అతీతుడు, మనస్సుకి అతీతుడు, బుద్ధి మనస్సుకి అతీతుడే. అయిన మనస్సుతో ఎలా పట్టుకుంటావు, ఇంద్రియాలకు అతీతుడేను అండి నా కళ్ళకు అనిపిస్తే బాగుందని ఎలా అనుకుంటావు. అలా వాడు ఇంద్రియాలకు అతీతుడు, మనస్సుకు అతీతుడు, మనస్సుకు అతీతమైన వాడు మనస్సుకు అందడు, ఇంద్రియాలకు అతీతమైన వాడు నీ కళ్ళతో నువ్వు ఎలా చూస్తావు. ఒకవేళ నీ కళ్ళతో ఏదైనా చూస్తే నీ శరీరం చూచే మనస్సు ఎంత నిజము, నీ మనశ్చేత చూడబడే వస్తువు కూడా అంతే నిజం. ఎప్పుడో మరణానంతరం కాదు. ఓ సబ్జెక్ట్ మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటే ఇప్పుడే ఆనందంలో శాంతిలో ఇలా ఊర్జస్సులాడుతూ ఉంటాం. శరీరానికి మరణం వస్తే మీకు ఎర్ర చేయని పుట్టేట్టు కూడా అనిపించదు, ఏదో పోతుందని అనిపించదు, ఏదో పోతా ఉందని ఎందుకు అనిపించింది అంటే ఎప్పుడు ఉండేది నువ్వు అమృతానుభవం పొందినప్పుడు. శరీరం మరణానికి రాకముందే నువ్వు అమృతానుభవం పొందినప్పుడు, శరీరం పోయినప్పుడు ఏదో పోతుంది ఏదో పోతుంది, మనం ఇంకా ఉండలేము మనం ఉండలేము నీకు అది అనిపించే అనిపించదు. అట్టి స్థితిని ఇప్పుడే ఎక్కడే ఈ జాగ్రత్త అవస్థలో ఉండదాన్ని పొందటానికి ప్రయత్నించింది. భగవంతుడు ఎలా ఉన్నాడు, మనకు స్వప్నం ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థ లేదు, జాగ్రత్త అవస్థ ఉన్నప్పుడు స్వప్నం లేదు. గాఢ నిద్రలో స్వప్నం వస్తలేదు, జాగ్రత్త అవస్థ లేదు, ఒక అవస్థలోనే ఇంకో అవస్థ లేదు. భగవంతుడు అంతటా ఉన్నాడు, లోపల ఉన్నాడు, బయట ఉన్నాడు, అన్ని అవస్థలోకి అంతర్యామిగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి, గాఢ నిద్రలో కూడా మీకు జాగ్రత్త అవస్థలోకి వచ్చాక రాత్రి నాకు బాగా నిద్ర పట్టింది అని అంటాం. అక్కడ మీరు మనస్సు ఉందే, మనస్సు లేదు, మీ నిద్రని చూచేవాడు ఎవడు. అక్కడ మీరు మనస్సు ఉందే లేదు, దేహం ఉందే లేదు, ఇంద్రియాలు ఉందే లేదు, ప్రపంచం ఉందా లేదు, దేవుడు ఉన్నాడా లేడా అని పద్దెని ఉందా లేదు, ఏమీ లేదు. కానీ బాగా నిద్ర పట్టింది అని చెబుతున్నావు, అసలు మనస్సు ఏమీ లేదు, మనస్సు లైవైపోయింది. నీకు బాగా నిద్ర పడుతుందని ఎవరో నిద్రలో కూడా చూసేవాడు ఒకడు ఉన్నాడు, ఆడు జాగ్రత్త వ్యవస్థలో కూడా కంటిన్యూ అవుతున్నాడు కాబట్టి నువ్వు చెప్పగలుగుతున్నావు. అయితే నువ్వు చెప్పలేవు, నువ్వు అలా కాదు. నీకు మంచి స్వప్నాలు వస్తాయి, చెడ్డ స్వప్నాలు వస్తాయి. ఆ స్వప్నాల గురించి స్వప్నం వచ్చింది అని చెబుతున్నాడు. ఈ మూడు అవస్థలకి ఆధారంగా ఉన్నాడు, అతీతంగా ఉన్నాడు వాడు ఈశ్వరుడు. అన్ని కాలాల్లోనే ఉన్నాడు, అన్ని కాలాల్లోనే ఉన్నాడు. ఈ శరీరానికి సంబంధించిన మరణాలు, ఈ జనమాలు మరణాలు, ఈ చావులు పుట్టుకుని బహు స్వల్ప విషయాలు. నేను దీని ఆధారంగా పెట్టుకుని ఏదో అది చేద్దాం, అది చేస్తే ఆ పుణ్యం వచ్చేస్తుంది, నువ్వు చెయ్యండి కాబట్టి ఇది చేస్తే ఈ పుణ్యానికి వచ్చేస్తుంది అని ఇలా ఇలా అనుకుని ఈ గొప్ప మానవ జన్మని ఈ అవకాశాన్ని చిల్లర విషయాలు ఖర్చు పెట్టుకుంటున్నావు. సాధన కూడా ఈ సాధన కూడా నా మీద గురి పెట్టడం లేదు, నీ సాధన ఏమి అనుసరించుకోవాలని గురిపెట్టడం లేదు. ఈ పని చేస్తే ఈ పుణ్యం వస్తుంది, ఈ పని చేస్తే ఈ పుణ్యం వస్తుంది, ఆ పుణ్యం వస్తే స్వర్గలోకానికి వెళ్ళొచ్చు, ఈ పుణ్యం వస్తే కైలాసానికి వెళ్ళొచ్చు, అది చేస్తే ఇంకో వైకుంఠానికి వెళ్ళొచ్చు, అక్కడ స్వప్నంగా ఉండొచ్చు, అందరితో పాటు ఉండొచ్చు అని ఎలాగో ఆలోచిస్తున్నావు. కానీ నన్ను మనస్సుని నువ్వు నీ యొక్క సాధనని నీ గురి అంతా నా మీద ఏం పెట్టడం లేదు అర్జున, నా మీద పెట్టి నీ గురి అంతకు. నువ్వు ఎక్కడికెళ్ళినా ఎన్ని గొప్ప లోకాలకు వెళ్ళినా అవి కూడా నీ మనస్సు అంత నిజము. అవి కూడా అంటే అవి కూడా మాయాలోకాలే, అవి కూడా మాయాలోకాలే, అవి కూడా మాయాలోకాలే. అయితే నువ్వు అంతర్యంగా ఉన్నటువంటి వ్యాప్తిని, ఈ చావు లేని సత్పదార్థాన్ని, మనం ఎలా ఉంటుందో తెలియని వస్తువుని అది నీ మనస్సును పెట్టి దాన్ని పొందటానికే ప్రయత్నం చేయి అర్జున. ఆత్మవిశ్వాసం, ఆత్మధైర్యం, ఆ కళ్యాణ గుణాలు. ఓం భోజనాయ నమః, ఓం భోజనాయ నమః. భోజనం ఇచ్చిన విష్ణు సహస్రనామాల్లో విష్ణువుకి ఓ పేరు భోజనం అవుతుంది. ఓం భోజనాయ నమః అంటే దాని అర్థం ఏంటంటే నేను ఏదైనా మీ ఇష్టమైన కూరలు అయ్యి బాగా కుదిరిని అనుకోండి, కూరలు అయ్యి కుదిరిని ఆ పిండి వంటలు బాగున్నాయనుకోండి, మీరు ఎలా తింటారు? మేము మరిగా ఎంజాయ్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ కొంతమంది ఇంట్లో వాళ్ళు నలుగురు కూర్చొని తింటారు, ఆ కబుర్లు చెప్పుకుంటూ ఇష్టంగా తింటారు, గబగబా తినరు, ఇష్టంగా తింటారు. అంటే నాకు ఇష్టమైన పదార్థాలు ఇతరుగా చేసి పెట్టినప్పుడు, రుచిగా అక్కడ వండి పెట్టినప్పుడు, బయట ఇతరుగా ఉన్నప్పుడు, శుచిగా ఉన్నప్పుడు, రుచిగా ఉన్నప్పుడు మనం ఎలాగా మిమ్మల్నిగా ఆమోదించినట్టు తింటాము. మనం అలాగా వ్యాపారం నోట్లో పెట్టుకున్నట్టు తింటాము, ఆమోదం నోట్లో పెట్టుకుని తింటాము. మేము మిమ్మల్నిగా ఎంత బాగుంది అని అలాగే నెమ్మదిగా తింటాం, నెమ్మదిగా శ్రీగా తింటాం. అలాగే ఆ భోజనం మనం ఇష్టమైన పదార్థాలు వేసుకుని మనం తిన్నప్పుడు ఎంత సుఖంగా ఎంత శాంతిగా భోజనాన్ని మనం ఎలా అనుభవిస్తున్నామో భగవంతుని కళ్యాణ గుణాలను అలా అనుభవిస్తే భగవంతుని లభ్యమవుతాడటండి అంటాడు విష్ణు సహస్రం. ఆ ఒక్కటి అంటే ఒక్కటే అంటే నువ్వు ఆ ఒక్కటి నీకు ఎలా జరుగుతుందంటే భోజనం భగవంతుని ఏదో కొంతమంది ఏదైతే ధ్యానం చేయటం జపం చేయటం ఆ జపం లాంఛనం కోసమే చేస్తారు. ఆ ధ్యానం కూడా లాంఛనం పోయి మాట్లాడటం కూడా లౌక్యంగా మాట్లాడతారు. మనకు తెలివితేటలు ఉండొచ్చు, తెలివితేటలో పొరపాట్లు, అతి తెలివితేటలు ఉండకూడదు. మన తెలివి మనకు ఉపయోగపడాలి, మన కుటుంబం ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, భగవద్గురు పొందటానికి ఉపయోగపడాలి. అది తెలివి అంటే అది సాధన కూడా. భోజనం చెందినప్పుడు మనం ఎలా ఉంటామో సాధన కూడా మీకు ఇష్టంగా చేయాలి. ఓం భోజనాయ నమః అంటే అది. అయితే మీకు ఈ వ్యక్తి భావం, ఈ వ్యక్తి మనలో వ్యక్తి భావన ఉంది, అది హృదయంలో మనం ఏదైతే మనస్సు జీవుడు ఏదో మనస్సు జీవుడు అని ఏదైతే అనుకుంటున్నామో వాడు హృదయంలో లయం అవ్వాలి. నదిని సముద్రంలో ఎలాగైతే లయం అవుతుందో వాడు హృదయంలో ఆ లయం అవ్వాలి. ఆ లయం హృదయం నీ మనస్సుని హృదయంలో లయం అవటానికి అంతఃకరణ శుద్ధి లేకుండా అది లయం అవుతుందా? హృదయం ఎలా ఏకంగా ఉందో, హృదయం ఎంత శాంతంగా ఉందో, అంత శాంతంగా అంతఃకరణ ఉంటేనే అందుడి ఐక్యం అదే యోగం యొక్క లక్ష్యం. అయితే యోగం మీరు జపాలు చేసేదానికి, పూజలు చేయటం, ధ్యానం చేయటం కోసం, ఏదో పుణ్యాలు సంపాదించడం, అనుభవించడం కాదు. వాళ్ళు వస్తాయి, మీరు ఏదైనా ఫలితం కోరి పని చేస్తే ఫలితం వస్తుంది, భగవంతుడు ఇస్తాడు. కానీ అటువంటి గొడవల్లో నుంచి కూడా నువ్వు బయటకు రా అర్జున. ఆ గుణాలు ప్రేరేపించే ఫలితాలు వాటిల్లోంచి నువ్వు బయటకు రావనుకో. నీ జన్మ మరణ ప్రవాహం కూడా నేను విడిచిపెట్టను అర్జును. గుణాలు హై కల్పించే విషయాలు, ఏ కల్పించే విషయాలు, ఈ గుణాలు కల్పించే విషయాలు, వాటిల్లోంచి నువ్వు బయటకు రావనుకో. ఇది మంచి జన్మలు రావచ్చు, మంచి లోకాలు రావచ్చు, కానీ చక్రంలోంచి, కర్మ చక్రంలోంచి నువ్వు విడుదల పొందలేవు అర్జున. గుణరహితుడు కావాలి. దాని మీద నీ యొక్క మనస్సు, నీ యొక్క నిష్ట దాని మీద పెట్టు. నిజ్ఞ అననిష్టలో ఉండు, వెక్కనిష్టిగా ఉండు. కమ్యూనికి పని అంటే ఇష్టం, చక్కచక్క చేసేస్తా ఉంటారు పని. నువ్వు కర్మనిష్టిగా ఉండు, లేదా పని బాగా చెయ్యి. ఆ పని భగవద్గారిని పొందటానికి కూడా సహకరించాలి. ఇప్పుడు మనకు ఒకసారి జయం వస్తుంది, ఒకసారి అపజయం వస్తుంది. జయం వచ్చినప్పుడు వికారం లేకుండా ఉండాలి, అపజయం వచ్చినప్పుడు వికారం లేకుండా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, అంతఃకరణ శుద్ధి వస్తుంది. ఈ అంతఃకరణ వెళ్ళి దాని గూట్లోకి పడిపోతుంది. ఇవి కేవలం ఈ లోకంలోకి అన్నం తినడానికి రాలేదు, బట్టలు కట్టుకోవడానికి కాదు అయ్యా. ఈ లోకంలోకి వచ్చింది కేవలం అన్నం తినడానికి, బట్టలు కట్టుకోవడానికి కాదు. అంతఃకరణ శుద్ధి సంపాదించుకోవడానికి వచ్చిన పని మర్చిపోకు. ఇది ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి అయిందో, అంతఃకరణ ఎప్పుడైతే పవిత్రమైందో, అప్పుడు దాని మూలంలో రైత్యం అయిపోతుంది. దాని మూలంలోనే పరమేశ్వరుడు ఉన్నాడు, సర్వేశ్వరుడు అక్కడే ఉన్నాడు. అంటే నీ మనస్సుని బాహ్యంగా విజృంభించడం కాదు నువ్వు చేయవలసింది. దానికి నిజంగా నచ్చ చెప్పు, నీ మనస్సుకు నువ్వు నచ్చ చెప్పుకో. నీ మనసుకి నువ్వు నచ్చ చెప్పుకో. నీ మనస్సు నీకు విరోధంగా ఉంటాననుకో, విరోధంగా లేకుండా చేసుకో, అదే సాధన. నీ మనసు విరోధం లేకుండా చేసుకో, నీ మనసు నీకు అనుకూలంగా చెప్పుకో. నీ మనసు నీకు అనుకూలమైనప్పుడు అది లోపలికి వెళుతుంది, అది లోపలికి వెళుతుంది. అది ఎక్కడికి వెళుతుంది, అది ఎక్కడి నుంచి అయితే ఉదయించి వచ్చిందో వెళ్ళి అక్కడ లైన్ అవుతుందయ్యా. జీవిత గమ్యం అదే. అప్పుడు కానీ నీకు సత్యం గోచరించి వేదంలో ఇది చెప్తాడు. వేదంలో ఏం చెప్తాడంటే, అది మృత్యువుల నుంచి అమృతత్వంలోకి తీసుకెళ్తానికి సహకరించి పరమేశ్వరుడు. అంటే నేను చచ్చిపోతున్నాను అనుకున్నవాడు ప్రతివాడు పుడతాడు, నేను పుట్టాను అనుకున్నవాడు ప్రతివాడు చనిపోతాడు, చనిపోతున్నాయి అనుకున్నవాడు పుడతాడు, పుట్టాను అనుకున్నవాడు చనిపోతాడు. ఇది కాలచక్రం, ఇది కర్మచక్రం. ఇలా కాలచక్రంలో కర్మచక్రంలో కొట్టిపోతూనే ఉంటావు. ఎప్పుడో ఒక నీకు అమృత అనుభవం ఇచ్చే వరకు అక్కడ నీ మనసును అక్కడ గురిపెట్టు. నీ బుద్ధిలో కల్మషాన్ని పెట్టుకుని, నీ బుద్ధిలో కళ్ళు, నీ బుద్ధిని కల్లోలం చేసుకుని, నీ బుద్ధిని కలకలం చేసుకుని, నీ బుద్ధిలో కల్మషం పెట్టుకుని, అందులోంచి రహితుడు అవటం, అందులోంచి విడుదల పొందటానికి ప్రయత్నం చేయకుండా భగవద్ను పొందుదామని, అమృత అనుభవం పొందుదామని అనుకుంటున్నావా? అప్రత్యక్ష వేషాలు వేస్తున్నావా? బుద్ధిలో కషాయం పెట్టుకుని, బుద్ధిలో క్షీణం పెట్టుకుని, పస్స పెట్టుకుని, బుద్ధిలో ఆ కషాయం పెట్టుకుని, అది బయటకు రాకుండా, కషాయం బయటకు రాకుండా అభి చేసుకుంటూ, ఆ కషాయం పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయకుండా అమృత అనుభవం పొందుదాం అనుకుంటున్నావా అర్జున? బుద్ధిలో కల్మషం ఉన్నవాడికి అంతఃకరణంలో కల్మషం ఉంటే, అంతఃకరణంలో కషాయం ఉంటే, అంతఃకరణం దాని మూలమైనటువంటి ఆ జ్ఞాన సముద్రంలో, కాంతి సముద్రంలో, అమృతంలో అది ఎలా లయమవుతుంది? లయం కాదే, అది లయం కానే కాదే. అర్జున స్నేహం అంటే ఏమిటి? కొంతమంది స్నేహితులు ఉంటారు, ఎలా ఉంటారంటే మన దుఃఖాన్ని పెంచుతారు, మనకు సంతోషం ఉంటే కాస్త పోగొట్టేస్తారు. మనం కష్టపడి ఏదైనా సంపాదించుకుంటే సంతోషం అది పోగొట్టేస్తారు, మన దుఃఖాన్ని పెంచుతూ ఉంటారు. స్నేహం అంటే అది కాదు. మన దుఃఖాన్ని తగ్గించాలి, మన ఆనందాన్ని పెంచాలి వాడు స్నేహితుడు. మనకి స్నేహితుంటే దారి పేవలందరూ స్నేహితులు అనుకుంటున్నారేమో, వాళ్ళు కాదు స్నేహితులు. ఎవరైతే మనలో అశాంతి ఉంటే అశాంతిని తీసేస్తున్నాడు, శాంతిని పెంచుతున్నాడు. మనలో దుఃఖం ఉంటే దుఃఖాన్ని తీసేసి ఆనందాన్ని ఎవడైతే పెంచుతున్నాడు వాడు స్నేహితుడు. అది నీ చేతిలో ఉన్న పని నువ్వు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళు. నీ చేతిలో ఉన్న పని నువ్వు జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళు. ఆ పని నెరవేరుతున్నా నెరవేరదా, నెరవేరుతున్నా నెరవేరదు అస్తమానం అనుకోకు. భగవాన్ చెప్పారు, ఏం అనుకోకుండా ఉండు, నీ మనస్సు ఎట్టి గూట్లో పడిపోతుందని చెప్పారు. నువ్వు మంచివాడినే అనుకోవద్దు, చెడ్డవాడినే అనుకోవద్దు, తక్కువ అని అనుకోవద్దు, ఎక్కువ అని అనుకోవద్దు, ఏమి అనుకోవద్దు, అసలు ఏమీ అనుకోవద్దు. అనుకోవటం మానే, ఇవి అనుకోవటమే నీకు సంస్కారాల కింద మారిపోతున్నాయి. నువ్వు మంచివాడిని అనుకోవద్దు, చెడ్డవాడు అది ఏం చేత? భగవాన్ అడగ చెప్పారు, చైతన్యంలో మంచి మంచి లేదు, చెడు లేదు. చైతన్యంలో ద్వంద్వాలకు ద్వైతానికి అతీతం. నీకు గాఢనద్దరిలో మంచి చెడు ఎక్కడుంది? గాఢనద్దరు ఎవడైనా మంచివాడిని చెడు అని అనుకుంటాడో? ఏమనుకోడు. అసలు ఆ చైతన్యంలో మంచి చెడు అనేది ద్వైతానికి అతీతం. అది ఈ లాభ నష్టాలకి, కష్ట సుఖాలకి ద్వైతానికి అతీతం. ఏది ఆ చైతన్యం అతీతం. అంటే నువ్వు ఆ చైతన్యం ఏమి అనుకోదు. వారు ఉన్నారు, నువ్వేమో అనుకోకు. అవి ఉన్న వాటిలో నువ్వు ఐక్యం అయిపోతావు. అప్పుడు నువ్వు ఒక్కడిని అయిపోతావేమో అనుకుంటావేమో. ఒక్కడికి అవడం కాదు, ఆనందమే ఆనందమే, శాంతి శాంతి, కాంతి. ఎటు చూసినా కాంతి, ఎటు చూసినా శాంతి, ఎటు చూసినా ఆనందమే. ఒక లోపం కనిపిస్తా అంటే ఆనందం, లోపం కనిపించకపోతే ఆనందం. శరీరం ఉంటే ఆనందం, శరీరం లేకపోతే ఆనందం. మీరు ఎదుట మనిషిని చూసేటప్పుడు అక్కడ భగవంతుని చూడండి. రూపం ఒకటి ఉంది, పేరు ఒకటి ఉంది. భగవంతుడు రూపాన్ని పేరుని కలుపుకుని చూడండి. మనం మాయదుప్పడం. ఆరు వారాల ట్రైనింగ్కి మనం సన్యాసం అయిపోతాం, ఆరు వారాల ట్రైనింగ్కి జ్ఞానం వచ్చేస్తుంది. అంటే ట్రైనింగ్ అవ్వకూడదు అని కాదు నేను చెప్పింది. ఆరు వారాలతో అయిపోతుందా మనకి? జీవితం అంత యోగం. ఎవడైతే తన జీవితాన్నంటే కూడా యోగంగా యోగివై పరిచయి. అర్జున యోగివై పరిచయి. నువ్వు చేసే ప్రతి పని కూడా నువ్వు యోగి అవటానికి సహకరించాలి. పని చెయ్యి, ఆ సమాన బుద్ధి తెచ్చుకో, సమాన బుద్ధి సంపాదించు. నీ బుద్ధిలో హెచ్చు తగ్గులు ఉన్నాయి, ఆ హెచ్చు తగ్గుల్ని తగ్గించుకోవాలి, సమాన బుద్ధి సంపాదించాలి. ఏంటంటే లోపల భగవంతుడు ఎలా ఉన్నాడు, హెచ్చు తగ్గులుగా లేడు, సమానముగా ఉన్నాడు. నీ బుద్ధి లోపల ఉన్న భగవంతుడు ఎంత సమానంగా ఉన్నాడో, ఎంత లోపల భగవంతుడు ఎంత సహజంగా ఉన్నాడో, ఎంత సమానంగా ఉన్నాడో, నీ బుద్ధి కూడా అంత సహజంగా ఉంటే, ఎంత సమానంగా ఉంటే, ఇలా అందులో ఐక్యం అవుతుంది. అందులో ఐక్యం కాదు, ఈశ్వరుడి దయ. ఒక్కసారి ఈశ్వరుడు మనల్ని స్మరించాడనుకోండి, ఈశ్వరుని యొక్క అనుగ్రహంలో మనముంటే, ఆయన దయ తాలూకు వలలే ఉంటే, ఆయన విడిచిపెట్టే సమస్య లేదు. ఎందుకంటే కొంతమంది బంధుకోట్లు కూడా చాలా ఉత్తములు ఉంటారు, ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది కూరలు కూడా ఎంత మంచి వాళ్ళు ఉంటారంటే అత్తగారితో చెప్తారు, మీరు తిన్నాకే మేము తింటాము. మామూలు మంచితనానికి ఇంత ఇంత గొప్పది ఉంటే భగవంతుడికి మీకు ఎంత శక్తి ఉంటుంది? మామూలు మంచితనానికి, సామాన్యమైన మంచితనానికి ఎంత శక్తి ఉన్నప్పుడు భగవంతుడికి ఎంత శక్తి ఉంటుంది? భగవంతుడి శక్తి లేకుండా ఉండడు, జ్ఞానం లేకుండా ఉండడు. జ్ఞానం అంటే వ్యవహారిక జ్ఞానం కాదు, సత్యజ్ఞానం, ఆత్మజ్ఞానం. అంటే గీతలో చెప్పాడు ఆత్మజ్ఞానాన్ని, ఈ లౌకిక జ్ఞానాలన్నీ కూడా మనం పొత్తంత నిజమో, లౌకిక జ్ఞానాలు కూడా అంతే నిజం. మనం పొత్తంత నిజం, మన శరీరం ఎంత నిజమో, లౌకిక జ్ఞానాలు కూడా అంతే నిజం. ఒక ఆత్మ విద్య మటుకి, ఒక భోగ విద్య మటుకి, ఒక ఆత్మ విద్య మటుకి అజ్ఞానం నుంచి మనం విడుదల చేస్తుంది. అంటాడు భగవాన్ తోట, అంటాడు ఏది ఏ దేహం అయితే శవమవుతుందో అది నీవనికి నువ్వు 100 సంవత్సరాల కాలక్షేపం చేస్తున్నావు. నువ్వు ఏ శరీరం అయితే శవం అవుతుందో అదే ఆత్మ అనుకుని, అదే సత్యం అనుకుని, అదే సర్వస్వం అనుకుని, అదే నువ్వు అనుకుని 100 సంవత్సరాలు బతుకుతున్నావు. దేనికోసం బతికినట్టని, దానికోసమే బతుకుతున్నావు. ఎప్పటికైనా శవం అవుతాము కదా, మనం దానికోసమే బతుకుతున్నప్పుడు అదేది నేను ఉద్ధరిస్తున్నా, ఎప్పుడైనా శవం అయిపోతుంది కదా. మన శవాన్ని మనం చూసుకోకపోయి ఎక్కడో చూస్తున్నారు కదా, మన శరీరం శవం అవటం మనం చూసుకోకపోయినా తక్కువ చూస్తున్నారు కదా, శరీరం శవం అవటం. ఆ శవం ఆత్మ, అది చైతన్యమా, అదే నేను ఉద్ధరించేది. అది దాన్ని ఉరికే అది ఆత్మ కాదు. ఆ శవాన్ని ఆత్మ అనుకుంటున్నావు, శవమే సత్యం అనుకుంటున్నావు, శవమే అమృతం అనుకుంటున్నావు. కానీ దాన్ని ఆధారంగా చేసుకుని, దాన్ని ఉపయోగించుకుని దాన్ని ఆధారంగా చేసుకుని ఆ శరీరాన్ని సద్వినియోగం చేసుకుని దేన్ని పొందాలో దాన్ని పొందటం మర్చిపోయో అదే మాయ. ఎవరి మీదనో కోపాలు పెట్టుకున్నా, ఎవరి మీదనో తాపాలు పెట్టుకున్నా, ఎవరి మీదనో అయిష్టాలు పెట్టుకున్నా శవం కోసమే కదా. అయితే దేనికోసం? ఆ శవాన్ని ఆత్మ అనుకుని, ఆ శవాన్ని సత్యం అవుతుంది. ఎంతకాలం బతుకుతావు నువ్వు? సత్యాన్ని తెలుసుకోవడానికి శవాన్ని ఉపయోగించుకో. శవం సత్యం కాదు, ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి శవాన్ని ఉపయోగించుకో. దీన్ని నీ జీవితాన్ని మలుపు తిప్పుకో. ఏ అమృతానుభవం పొందటం కోసం శరీరం మరణించడం సహజం. అది సహజం, అందులో విశేషం ఏం లేదు. సహజం శరీరం పెరుగుతుంది, మరణిస్తుంది. సహజం ఏదో రోజు మరణిస్తుంది. అది నువ్వు అనుకోకుండా ఏది నువ్వు దాన్ని తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగించుకో, అదే సాధన. జీవితం పొడుగున తప్పించే వాళ్ళకి, జీవితం పొడుగున జపించే వాళ్ళకి, జీవితం పొడుగున సహాయ సహకారంలో సమాధానం అందించే వాళ్ళకి దిక్కు లేదు ఆత్మానుభవం పొందటానికి. 2 వారాల ట్రైనింగ్లు, వారం ట్రైనింగ్, వారం ట్రైనింగ్, 2 వారాల ట్రైనింగ్ అవ్వకూడదని కదా నేను చెప్పింది. జీవితం దీపం కాలిపోతా ఉంది, ఇతరులకు విడిగిస్తూ ఉంటుంది. అలా జీవితం పొడిగినా వాడు కాలిపోయి ఇతరులకు విడిగిచ్చే వాళ్ళకి అమృతం పొందటమే దూరంగా ఉంది. నీకా పొందటం? ఏమైనా ట్రైనింగ్ కోర్సా, బీడీ ట్రైనింగ్ కోర్సా, సెకండ్ గ్రేడ్ ట్రైనింగ్ కోర్సా? ఏదైతే నేను అని అనుకుంటున్నావో అది కాలిపోకుండా నీకు అమృత అనుభవం వస్తుందా అర్జున? భగవద్గీత అంటే భగవద్గీత అంటే భగవంతుడి చేత మనం పాడింది కదా, భగవంతుడి చేత పాడబడింది, భగవంతుడి చేత చెప్పబడింది. భగవద్గీత అంటే భగవంతుడి చేత పాడబడింది, భగవంతుడి చేత చెప్పబడింది. అది ప్రమాణం. కాకపోతే ఏది ప్రమాణం నీకు? రోజుకో పార్టీ మారివాడుతో మాట్లాడి ఇది ప్రమాణం? ఏమిలే, సాధన అంటే ఏం లేదు. మన మనస్సుని, మన ఇంద్రియాలు మనకు స్వాధీనం అవటం, ఆయన చెప్పినట్టు మనని వినటం కాకుండా మనం చెప్పినట్టు అయ్యనే స్థాయికి తెచ్చుకోవటమే సాధన. కాదంటే మన ఇంద్రియాలు చెప్పినట్టు మనం వింటున్నాం అనుకోండి, మన మనస్సు మనం చెప్పినట్టు మనం వింటున్నాం అనుకోండి, సాధనలో లేవని అర్థం. మనం చెప్పినట్టు మన ఇంద్రియాలు ఏంటంటే, మనం చెప్పినట్టు మన మనస్సు ఏంటంటే వాడు సాధకుడు. వాడికి ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో వాడికి సిద్ధి కలుగుతుంది. ఒకటి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న ఆనందం తప్పించి, హృదయంలో ఉన్న ఆనందం తప్పించి, హృదయంలో ఉన్న శాంతి తప్పించి, బాహ్య కారణాల వల్ల మాకు ఏదైనా సంతోషం వస్తుంది అనుకోండి మాటలుసుకి, ఆ సంతోషం ఈ జన్మలో కాకపోయినా రాబోయే జన్మలో మొత్తం అంతా కూడా దుఃఖం కింద మారిపోతుంది. అంటే దేహమే సత్యం, దేహమే ఆత్మ, దేహమే అంతా దేహం అనుకున్నప్పుడు నీ కోరికలు ఆపుచేయు, కోరికలు వస్తూనే ఉంటాయి నీకు. నీకు ఎంతకాలం అయితే దేహంతో చాలా అక్కడి అంతకాలం వాంఛలు వస్తూనే ఉంటాయి, కోరికలు వస్తూనే ఉంటాయి, ఆ వ్యక్తులనే భావం కూడా వస్తూనే ఉంటుంది అని చెప్పారు. కర్తృత్వం లోపల అహంకారమే కర్తృత్వం, అహంభావమే కర్తృత్వం. ఏదైనా మంచి చేసావనుకో అనుకో దారినికి, అది భగవంతుడు నీ సంకల్పంలో, అది భగవంతుడు నీ ద్వారా అది చేయించాడు. ఆ మంచి నీ ద్వారా ఎవరు చేయించారు? భగవంతుడు చేయించాడు. ఈ సంకల్పం చేయించలేదు, భగవంతుడు చేయించాడు. వాడితో అది భగవంతుడి, నువ్వు నీ ద్వారా ఏదైనా మంచి జరిగితే అది భగవంతుడే చేయి, భగవంతుడే చేయించాడు అనుకో. నువ్వు చేయించావు అనుకో, నువ్వేవరన్నా నువ్వు లేవసం. కానీ నువ్వు ఏమనుకున్నావు, నువ్వేం చేశావనుకుంటున్నావు, దాన్ని బట్టి కర్తృత్వం వస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ నేను దుఃఖం వెంటాడుతాను. ఉన్నద ఒక్కడే, భగవంతుడు ఒక్కడే, ఈశ్వరుడు ఒక్కడే, ఉన్నదంటే ఒక్కటే, ధర్మము ఒక్కటే, ఒక్కటంటే ఒక్కటే. అది నీకు అనుభవంలోకి రావాలి. అది నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఒకటి, భగవంతుడి మీద పూర్తిగా మనం ఆధారపడితే, భగవంతుని పూర్తిగా నూటికి నూరుపాయలు విశ్వసించి, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని ఆస్తిక్య బుద్ధితో ప్రవర్తిస్తూ, మన చేతిలో ఉన్న పని మనం జాగ్రత్తగా చేసుకుంటూ, శ్రద్ధగా ప్రేమగా చేస్తూ ఉంటే, మన చేతిలో ఉన్న పని మనం జాగ్రత్తగా చేసుకోవాలి, మన చేతిలో ఉన్న పని ప్రేమగా చేయాలి, మనస్సుని బుద్ధిని భగవంతుడికి ఇవ్వాలి, మనస్సుని బుద్ధిని భగవంతుడికి ఇవ్వాలి, భగవంతుడికి స్వాధీనం చేయాలి, మన చేతితో మనం చేసే పని మనం శ్రద్ధగా ప్రేమగా చేసుకుంటూ ఉండాలి, మనస్సుని ఈశ్వరుడికి స్వాధీనం చేయాలి. ఆయన ఇష్టమే మన ఇష్టం, ఆయన సంకల్పమే మన సంకల్పం. భగవంతుడికి, భగవంతుడు మీకు జ్ఞానం ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, మీకు ఆత్మజ్ఞానం ఇవ్వాలని అనుకున్నాడు అనుకోండి, ఎవరికి దయ కలిగింది అనుకోండి, ఆత్మజ్ఞానంతో అనుగ్రహించాలని అనుకున్నాడు అనుకోండి, మీకు అనుకున్నాడు అనుకోండి, మీకు తెలుసు మీ బుద్ధిలో ఉన్న కల్మషాన్ని కొన్ని క్షణాల్లో తీసేసి బయటికి, మీ బుద్ధిలో ఉన్న కల్మషాన్ని కొన్ని క్షణాల్లో బయటకు తీసి, అది బయటకు పోతున్నప్పుడు బయటకు పోతున్నాను, బయటకు పోతున్నానని మీకు తెలియజే, మీకు తెలిసేటట్టు చేసి, మీ సహస్రాన్ని శుద్ధి చేసి, మిమ్మల్ని అమృతమయం చేస్తాడు ఈశ్వరుడు. ఈశ్వరుడికి అసాధ్యం అంటే ఏం లేదు, ఈశ్వరుడు మీద ఇంత పరిపూర్ణ మన విశ్వాసం కుదురుతుంది. విశ్వాసం ఉన్నవాడికి సొమ్ము, విశ్వాసం లేని వాడికి దుమ్ము. భగవంతుని పూర్తిగా విశ్వసిస్తే మన బుద్ధిలో ఏమైనా లోపాలుంటే, మన బుద్ధిలో ఏమైనా దోషాలు ఉంటే, మన బుద్ధిలో ఏమైనా వంకన ఉంటే వాటంతటే నిదానం అయిపోతాయి. మన ప్రయత్నంతో సమయం లేకుండా ఆ విశ్వాస బలం ఇవన్నీ చేసి పెట్టేస్తుంది మనకి. అయితే ఉన్నాడని నోటితో అంటాం, భగవంతుడు ఉన్నాడని నోటితో అంటాం, కానీ హృదయపూర్వకంగా విశ్వాసం కుదరటం లేదు మనకి. నోటితో భగవంతుడు ఉన్నాడని ఎలా అంటున్నాము? ఈశ్వరుడు మీద, ఈశ్వరుడు చెప్పిన వాక్యం మీద మనకు ఆ ప్రమాణ బుద్ధి కలిగిపోయి, అంటే బుద్ధిలోని వంకరలన్నీ పోతాయి. లోపల తగినంత విశ్వాసం లేకుండా, తగినంత ప్రేమ లేకుండా, బాహ్యానికి ఏదో కొన్ని సాధన చేసినవి ప్రయోజనం లేదు. బాహ్యంగా చేసిన పనుల వల్ల భగవంతుడు మోసపోడు, భగవంతుడు మనకంటే తెలియగలవాడు, భగవంతుడికి మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు, మనకేది మంచిదో మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు. భగవంతుడి యొక్క అనంతం, అనంతమైనటువంటి ప్రతిభ, ఆ విజ్ఞానంతో, ఆ జ్ఞానంతో పోల్చుకుంటే మన తెలివెంత, మననెంత, మన జీవితం ఎంత. భగవంతుడి పరిపూర్ణమైన విశ్వాసం కుదరాలి. భక్తుడు ఏమంటున్నాడంటే, ఏదైతే నేను అనుకుంటున్నారో నేను విడిచిపెట్టడం కష్టంగానే ఉంది. ఈ భక్తుడు ఏమనుకుంటున్నాడంటే, ఏదైతే నేను అనుకుంటున్నానో, ఏ అహంకారం అయితే నేను అనుకుంటున్నాను, ఏ మనస్సు అయితే నేను అనుకుంటున్నాను, ఏ దేహగతమైతే, ఏ దేహగతమైతే నేను అనుకుంటున్నాను, దాన్ని విడిచిపెట్టమని మీరు చెబుతున్నారు, నాకు అది కష్టంగానే ఉంది. దాన్ని విడిచిపెట్టడం, దాన్ని చెల్లించడం అనేది కష్టంగానే ఉంది. పుణ్యం చేసుకుంటే భోగం వస్తుంది, చిత్తశుద్ధిని వాడికి జ్ఞానం వస్తుంది. మీరు గొప్ప పుణ్యం చేసుకున్నారనుకోండి, మీకు ఏదైనా భోగం వస్తుంది. ఈ చిత్తశుద్ధి ఉన్న వాడికి జ్ఞానం వస్తుంది. వాడికి వెనకాల ఒక ప్రైస్ కూడా లేకపోవచ్చు. పుణ్యం చేసుకున్న వాడికి భోగం వస్తుంది. లోపల అహంకారం పెట్టుకుని పుణ్యం చేసుకుంటే నీకు భోగం వస్తుంది. కానీ చిత్తశుద్ధిని వాడికి జ్ఞానం వస్తుంది, ఆత్మజ్ఞానం వస్తుంది. ఈ కాల ప్రవాహంలోంచి, కర్మ ప్రవాహంలోంచి, కాలచక్రంలోంచి, యముడి యొక్క పాశంలోంచి విడుదల పొందుతాడు ఎవడు చిత్తశుద్ధి ఉన్నవాడు. అంతఃకరణ శుద్ధి లేకుండా చాండోగ్య ఉపనిషత్తులు చెప్తాడు, అంతఃకరణ శుద్ధి లేకుండా ఇష్టసారి డబ్బు లేని వాడు వాడెక్కాడంటారు చూడండి. డబ్బు లేని వాడు వాడెక్కాడండి, అది ఎలా ఉంటుంది? డబ్బు లేని వాడు వాడెక్కినట్టే ఉంటుంది. అంతఃకరణ శుద్ధి లేని వాడు ఆత్మజ్ఞానాన్ని ఆశించటం. వాడు ఏ మతస్థుడైనా, ఏ కులస్థుడైనా, మా వ్యక్తిత్వాన్ని పూర్తిగా విడిచిపెట్టలేకపోతున్నాం. ఏదైతే నేను అనుకుంటున్నామో దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాం. ఏం అక్కర్లేదు. కొండ లోపల అన్నం ఉంటుంది, కొండ పైన మూత ఉంటుంది. ఆ లోపల అన్నం పైన మూత ఉంటే లోపల అన్నం కనపడదు, ఉన్నా కనపడదు. అలాగే ఈ నేనునే తలంపు ఒక మూత. ఈ మూత మన హృదయంలో ఉన్నటువంటి ఆనందాన్ని, మన హృదయంలో ఉన్న వైకుంఠాన్ని, మన హృదయంలో ఉన్నటువంటి అమృతాన్ని మనం కనపడినకుండా చేస్తుంది. ఈ మూత తీసి ఒక పక్కన పెడదామంటే అదే నేను అనుకోవటం, దాన్ని నిలిచి పెట్టలేకపోతున్నాను. ఇక్కడ చిక్కంత ఇక్కడ ఉంది, ముదంత ఇక్కడే ఉంది. ఒక అది పోతే మనం పోదాం అనుకుంటున్నాం, అది పోతే మనం పోవం, అది పోతే మనం పోవం సరి కదా. మనం ఎవరు మనం తెలియబడచ్చు. ఆ లోపల ఉన్న అన్నం అనుభవంలో మనం తెల్ల బట్టలు కట్టుకున్నామా, ఎర్ర బట్టలు కట్టుకున్నామంటే ముఖ్యం కాదు. దేహాభిమానంలోంచి ఎర్ర బట్టలు కట్టుకున్నా, తెల్ల బట్టలు కట్టుకున్నా, దేహాభిమానంలోంచి, దేహబుద్ధిలోంచి, శవబుద్ధిలోంచి విడుదల పొందిన వాడికి అమృతానుభవం. వాడే మృత్యువుని గడప దాటినట్టు దాటగలడు. మనం గడప దాటం ఎలా, గడప దాటం ఎంత తేలికో మనకి గడప దాటేటప్పుడు. అలాగే దేహాభిమానం లేని వాడికి మృత్యువుల నుంచి అమృతానుభవం పొంది, మృత్యువుని దాటుతాడు, గడప దాటినట్టు అమృతానుభవం పొందుతాడు. మనం పొందవలసిన ప్రయోజనం ఏమిటంటే, మృత్యువుల నుంచి అమృతత్వం పొందటానికి మన మాట, మన చేత, మన మనస్సు దానికి అనుగుణంగా ఉంటేనే అమృతానుభవం మనకు కలుగుతుంది. అదే జీవితాన్ని తమ ట్రైనింగ్ తో తీసుకోవాలి మనం. మీకు రక్తి ఉంటే, అనిరక్తి ఉంటే ఈశ్వరుడి మీద ఉండాలి. మీకంత డస్ట్ ఏదైతే ఉందో దాని మీద మీకు రక్తి ఉండాలి, అనురక్తి ఉండాలి. మీ ఇంట్లో ఉన్న మనుషులను కూడా మీ సొంతం అనుకోవద్దు. భగవంతుడు కేటాయించాడు మీకు మిమ్మల్ని చూడము. మీ ఇంట్లో ఉన్న మనుషులు కూడా మీ సొంతం కాదు. వాళ్ళు బతికుండగా మనం వెళ్ళిపోతాం, మనం బతికుండగా వాళ్ళు వెళ్ళిపోతారు. కళ్ళు మూస్తే ఒకరికొకరికి ఏం సంబంధం ఉండదు. ఇంట్లో మనం డ్యూటీ చేయించే అంతవరకే, ఉద్ధరించడానికి మనమే వెళ్ళాం. ఇక మన డ్యూటీ మనం చేస్తాం అంతవరకు. మన డ్యూటీ మటుకు లోపం లేకుండా చెయ్యాలి. అంతవరకే మనం చేసింది. ఇతను ఈశ్వరుడు చూసుకుంటాడు. జరిగినది జరుగుతుంది, జరుగురాంది జరగదు. ఇదే భగవాన్ని మొట్టమొదటి వాళ్ళ అమ్మకి చెప్పిన ఉపదేశంలో సర్వస్వం ఉంది అందులో. అందులో ఉన్న విషయం ఏంటంటే, ఈశ్వరుడు జీవుడని వారి ప్రారంభమును అనుసరించి ఆడిస్తున్నాడు. జరగవలసింది జరిగే తిరుగుతుంది, జరుగు రానిది ఎవరు ఎంత ప్రయత్నం చేసినా జరగదు. ఇది నిశ్చయం. అంటే నా దేహ ప్రారంభం ప్రకారం అరణ్యాచరణలో ఉండవలసి వచ్చింది. అంతే ఈశ్వరుని యొక్క నీరు, ఈశ్వరుని యొక్క ఆవేశం, ఈశ్వరుని యొక్క ఆజ్ఞ. అంటే పొందవలసిందిగా అక్కడే పొందాడు, ఎక్కడ మొదలైనా పొందాడు. కానీ ఇక్కడ ఈ అరుణాచలంలో ఆయన దేహం 54 సంవత్సరంలో దేహం అక్కడ ఉండవలసి ఉంది కాబట్టి ఉందంటే అది ఈశ్వర ఆజ్ఞ. అంటే ఈశ్వరు కంటే మనం వేరుగా ఉన్నాం అనుకోవటం వల్ల మనకు వేదన వస్తుంది. ఈశ్వరుని ఇష్టమే మన ఇష్టం, ఈశ్వరుని ఇష్టమే నా ఇష్టం, ఈశ్వరుని సంకల్పమే నా సంకల్పం. ఈశ్వరు మీద ఏ భావం లేదనుకోండి, ఆయన సంకల్పాన్ని బట్టి జగత్ అంటే నడుస్తుంది. ఆయనతో నాకు వేరే భావం లేదనుకోండి, వాడు దుఃఖరహిత స్థితిని పొందుతాడు వాడు. అంచేత భగవంతుడు చేయవలసిన పనంటూ చేసుకు వెళుతున్నాడు. చేయవలసిన భగవంతుని ఇష్టాన్ని ఇష్టం చేసుకో, ఆయన చేయవలసిన పనింటూ చేసుకుని వెళుతున్నాడు. అర్జున, వీళ్ళందరినీ నువ్వు వీళ్ళందరూ చంపవనుకో, నువ్వు వాళ్ళందరూ నువ్వు చంపదు కానీ వాళ్ళు చనిపోతారు. వీళ్ళందరూ చంపరను, నువ్వు చంపవనుకో, వాళ్ళందరూ నువ్వు చంపకపోయినా వాళ్ళందరూ చనిపోతారు. వాళ్ళ టైం వచ్చేవాళ్ళు చనిపోతారు. భగవంతుడు భగవంతుడు చేయాల్సిన పని అంతా చేసుకుని పోతూ ఉంటాడు. భగవంతుడు చేసిన పని అంతా చేసుకుని పోతూ ఉంటాడు. ఈ లోకంలో ప్రతి కార్యక్రమం నిర్వర్తించేది ఆయన. అన్ని ఆయనకు తెలియకుండా సృష్టిలో ఏమీ జరగటం లేదు. ఆయన ఆయన తెలియకుండా ఏమీ జరగటం లేదు. నువ్వు అహంభావరహితంగా ఉంటే, నువ్వు అహంభావరహితంగా ఉంటే, కర్తృత్వం లేకుండా నువ్వు జీవించడం అలవాటు చేసుకుంటే, గర్వాన్ని తగ్గించుకుని అతిథి నువ్వు తగ్గించుకుని నువ్వు జీవించడం దానికి నేర్చుకోగలిగితే నీ బాధ్యతను ఆయన స్వీకరిస్తాడు. యోగక్షేమాలను ఆయన స్వీకరిస్తాడు. అర్జున అర్జున గుణాలలో నుంచి బయటపోవటమే కాదు, నీ యోగక్షేమాల గురించి కూడా నువ్వు ఆలోచించుకోవటం మానే. మరి మానేస్తే నా మాట ఏంటనే వాడవచ్చు. మరి నేను ఉన్నాను కదా, నేను చూస్తాను యోగక్షేమాలు. అర్జున నువ్వు గుణాల్లోంచి గుణాల్లోంచి కనిపించే విషయాల్లోంచి రహితులేవటమే కాదు, నీ గురించి నువ్వు ఆలోచించుకోవటం మానే. మరి నీ గురించి నువ్వు ఆలోచించుకోవటం మానేస్తే మరి నా మాట ఏంటో నువ్వు అడగొచ్చు. నీ మాటకి మరి నీవేం, నేనున్నాను కదా, నేనేదో సాధించాను అనుకుంటున్నా, అది కూడా నువ్వు సాధించబెట్టింది. ఒక అన్ని బుద్ధులు ఏమైనా వంకరలు తగ్గితే నా కృపాన్ని నీకు తెలియటం లేదు. నీ బుద్ధులు ఏమైనా వంకరలు పోయి అనుకోకవేళ అదంతా ఈశ్వరుని కృపాన్ని నీకు తెలియటం లేదు. ఈశ్వరుని కృప వల్ల బుద్ధులు వంకరలు పోయి, కానీ ఆ విషయం నీకు తెలియటం లేదు. అచ్చు నువ్వే ఉండవు, నువ్వారు లేవు, అంతా ఈశ్వరే ఉన్నదే ఆయన. అంటే మీ యోగక్షేమాల గురించి, మీ యోగక్షేమాల గురించి ఆలోచించుకోవడం ఆపిచేయి, అతి తెలివి ఆపిచేయి. ఒకవేళ నువ్వు మనస్సులో అనుకోవచ్చు మరి నా మాట ఏంటి, నువ్వు ఆలోచించుకోవడం మానేస్తే మరి నీ మాట ఏంటి, ఆలోచించుకోవడం మరి నా మాట ఏంటంటే, మరి ఉన్నాడు ఒకడు ఉన్నాడు, వాడు ఉన్నాడు చేసే వాడు ఆలోచిస్తాడప్పుడు జరిగింది ఆయన సంకల్పం. అనుకునేది జీవుడి సంకల్పం, జరిగేది ఈశ్వర సంకల్పం. అంచేత ఈ సృష్టినంతా మోసే భగవంతుడు, పంచభూతాలను మొత్తం సృష్టినంతా సూర్యుడు చంద్రుడి ఖగోళాన్నంతా భరించే భగవంతుడు, ఇంత బరువును మోసే భగవంతుడు నీ ఒక్కడ బరువు మోయలేడా? ఇంత ఖగోళాన్ని భగవంతుడు మోస్తున్నాడే, నీ ఒక్కడ బరువు మోయలేడా? నువ్వు ఒక్కడే బరువు అయిపోతావా భగవంతుడికి? అయితే నీ భారాన్ని ఆయన మీద వేయలేకపోతున్నావు. నీ భారాన్ని ఆయన మీద వేస్తే ఆయన మోస్తాడు. నీకు ఉన్న జరిగే పది రోజులు స్వప్నం వెళ్ళిపోతాయి. నువ్వు వంద సంవత్సరాలు బతికాను, వంద క్షణాల కింద నీ రోజు వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడండి, బాగా నిద్ర పట్టిందనుకోండి, మీరు 8 గంటలు 8 క్షణాల కింద వెళ్ళిపోతాయి. అలా భగవంతుడు మీ భారం వేసి నువ్వు జీవించడం నేర్చుకుంటే, కర్తృత్వం లేకుండా అహంభావం రహితంగా కర్తృత్వ రహితంగా నువ్వు జీవించడం నేర్చుకుంటే, నువ్వు 100 సంవత్సరాలు జీవిస్తే 100 సంవత్సరాలు 100 క్షణాల కింద వెళ్ళిపోతాయి. ఏంటి అప్పుడు 100 సంవత్సరాలు పేరేంటి అనిపిస్తే, కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికి అయిపోతాయి 100 సంవత్సరాలు. ఎప్పుడు భగవంతుడి మీద భారం వేయటం నేర్చుకుంటే, భగవంతుడి పట్ల విశ్వాసం కలిగితే, ఓం వైదరేమ ఎప్పుడైపోతుంది, మీటింగ్ ఎప్పుడైపోతుంది, మీటింగ్ ఎప్పుడైపోతుంది, అలా కాకుండా భోజనం ఎలా అనిపిస్తున్నావు. ఆ భోజనం తినేప్పుడు డబ్బులు పక్కన మాటలు చెప్పుకుంటూ తింటూ ఉంటారు, పక్కన మాటలు చెప్పుకుంటూ బాగా తింటూ ఉంటారు. ఇంత బాగా అనిపిస్తున్నావు, అలాగే నన్ను కూడా అనిపించు అంటున్నాడు మహావిష్ణువు విష్ణు సహస్రనామాలు. అలాగే నన్ను అనిపిస్తా అంటే నీకు నీకు దొరకకుండా ఎక్కడికి పోతాను? కానీ భగవంతుని అలా అనిపించలేదు. మనం ఆంగ్లం నోట్లో వేసి పెట్టుకున్నట్టు అనేది ఇప్పుడు మీరు ఏదైనా జిమ్ తింటున్నారనుకోండి, ఆమెకి సడన్గా మింగేస్తారు. ఆమె నోట్లు వేసుకుని మింగేయటం ఒకేసారి కాదు, జిమ్ అలా మింగుతారేగా అలా చాపరిస్తారు. అలా ఉండాలి భగవద్ అనుభవం. అలా ఉంటే నీకు కనిపించకుండా ఎక్కడికి పోతానా, నీకు దొరకకుండా ఎక్కడికి పోతానా, నీ కనిపించకుండానే ఎక్కడికి వెళ్తాను, నీకు దొరకకుండా ఎక్కడ పోతాను, నీకు అనుభవానికి రాకుండా ఎక్కడికి పోతాను అర్జున. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇవాళ మీరు ముఖ్యంగా జ్ఞాపకించుకోవాల్సిన మాట ఏంటంటే, ఏ శరీరమైతే శవం అవుతుందో, ఏ శరీరమైతే శవం అవుతుందో, దానిచేత మీరు తాదాత్మ్యం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ హృదయంలో మీ భగవంతునితో తాదాత్మ్యం తాదాత్మ్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏ శరీరం అయితే ఇవాళ మీరు జ్ఞాపకించుకోవాల్సిన ఒక్క వాక్యమే, ఏ శరీరం అయితే శవంలో దాంతో తాదాత్మ్యం తగ్గించుకోండి. శరీరం చనిపోయినా చనిపోకుండా ఉన్న ఈశ్వరుడు మీ లోపల ఒకడు ఉన్నాడు, వాడితో తాదాత్మ్యం పెంచుకోండి. ఇటుకలు జరగవలసింది మీరు అటు జరగవలసింది, అటు ప్రయాణం చేయండి. మీకు ఆయన అనుభవంలోకి వస్తాడు, అమృతానుభవం వస్తుంది, మరణాన్ని జీవిస్తారు. ఈ కర్మచక్రంలోంచి ఈ కర్మచక్రంలోంచి కాలచక్రంలోంచి విడుదల పొందుతారు. మీకు మీకు మోక్ష సుఖం లభిస్తుంది, మోక్ష ఆనందం లభిస్తుంది. దాని అంటాడు కృష్ణుడు బిహేవియర్ ప్యాటర్న్, లవ్వింగ్ లవ్వింగ్ బిహేవియర్. ఆ ప్రేమపూరితులైన జీవించడం చూశారు వాళ్ళు, జ్ఞానం దగ్గరికి వెళ్ళక్కర్లేదు, జ్ఞానం వచ్చి వాళ్ళు వరించి వరించి వాళ్ళు నెత్తి మీద పడుతున్నట్టు ఎలా ఉండాలంటే, ఆ లివింగ్ లవ్వింగ్ లవ్వింగ్ బిహేవియర్ ప్యాటర్న్, ఆ జీవించే విధానంలోనే మనం జీవించే విధానంలోనే జ్ఞానపూరితంగా ఉంటే, ప్రేమపూరితంగా ఉంటే జీవిత విధానం, ఆ శాంతిపూరితంగా ఉంటే వీళ్ళు జ్ఞానం దగ్గరికి వెళ్ళక్కర్లు పెట్టండి. నువ్వు అభివృద్ధి అనుభవం అభివృద్ధి అనుభవం వాళ్ళు అది వచ్చేటండి, మీ శిరస్సు మీద పడుతుంది. ఎప్పుడు లవ్వింగ్ బిహేవియర్ ప్యాటర్న్, నాలెడ్జ్ బిహేవియర్ ప్యాటర్న్, ఆ జీవిత విధానాన్ని మీరు అలా మలుచుకుంటే అమృతానందం దగ్గరికి మీరైతే అది వచ్చి మీ శిరస్సు మీద అదే వచ్చి పడుతున్నట్టు. ఆ జీవిత విధానాన్ని అలా మలుచుకోండి మీ జీవితాన్ని. చూడండి మీరు ఎంత శ్రద్ధగా శ్రవణం చేస్తున్నారు, 6 గంటలు అయిపోయింది, ఎంత శ్రద్ధగా శ్రవణం చేస్తున్నారు. మీ పక్క వాళ్ళతో మీ పక్క వాళ్ళని కూడా మీరు చూడటం లేదు. ఎంత ఇది ఇలా ఉండాలి జ్ఞానయజ్ఞం, అపూర్వం, అద్భుతం, ఉదాత్తం జ్ఞానయజ్ఞం అంటే ఇది. మీ పక్క వాళ్ళని కూడా మీరు చూడటం లేదు, ఇది జ్ఞానయజ్ఞం.
సద్గురుదేవా 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 పాహి మాం, నాన్నగారు 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 రక్ష మాం. సద్గురుదేవా 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 పాహి మాం, నాన్నగారు 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 రక్ష మాం. సద్గురుదేవ 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 పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. సద్గురుదేవ 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 పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. సద్గురుదేవ 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 పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. సద్గురుదేవ 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 పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. సద్గురుదేవ 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 పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. సద్గురుదేవ 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 పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. సద్గురుదేవ 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 పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. సద్గురుదేవ 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 పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. సద్గురుదేవ 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 పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. సద్గురుదేవ 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 పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. సద్గురుదేవ 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 పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. సద్గురుదేవ 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 పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. సద్గురుదేవ 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 పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. సద్గురుదేవ 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 పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. సద్గురుదేవ 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 పాహి మాం. నాన్నగారు 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 రక్ష మాం. సద్గురుదేవ సద్గురుదేవ.